చూసినప్పుడు గురుహ్నాన్ పట్టుకుంటున్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా కన్నుతో చూస్తున్నప్పుడు, చెవితో వింటున్నప్పుడు, నోరుతో తింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, ఇస్తున్నప్పుడు, వదులుతున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు, ఇన్ని సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రలాపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషం నిమిషన్ అపి, అంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పుడు కూడా నేను వేరు, ఈ ఇంద్రియములు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని వేరుగా ఉంటట, ఈ ప్రపంచానికి వేరుగా ఉంటట. అలా వేరుగా ఉన్నవాడు ప్రపంచాన్ని సన్యసించినట్టు అలవాటు చేసుకుంటాడనమాట. వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి పాత్రలు. ఇప్పుడు నాటకంలో పాత్ర, ఆ పాత్ర నటిస్తూ ఉంటాం, ఆయన పాత్ర మన పాత్ర, అది నాటకంలో జరుగుతుంది. అంతేగా నాటకంలో ఒక పాత్ర అయిపోతామా మనం, మనం యాక్టర్స్. ఈ ప్రపంచంలో కూడా మనం నటించేవాళ్ళం. ఈ ప్రపంచం అంతా డ్రామా, మనమందరం యాక్టర్స్. షేక్స్పియర్ చెప్పాడు అన్నమాట, ది హోల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రామా అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్. భర్తగా, భార్యగా, కొడుకుగా, తండ్రిగా, తల్లిగా, ఎవరికి ఎవడు వాడు వాడి పాత్ర వహిస్తాడు. ఏమండి ఇప్పుడు మన ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం రాజా, నీ డైలాగ్ అయిపోయింది నీకు వెళ్ళిపోవాలి, నీ వెంటనే వచ్చేస్తానా, నాకు డైలాగ్ ఉంది నేను వెళ్ళటానికి లేదు, మళ్ళీ నువ్వు వస్తావు, ఈలోగా నేను వెళ్తా, పక్క యాక్టర్ వెళ్తాడు. ఇలా నాటకంలో ఒకరి కోసం ఒకళ్ళు రావు, అందరం కలిసి నాటకం, దట్స్ ఆల్. ఆ నాటక పాత్రల యొక్క సిచ్యువేషన్ బట్టి రాకపోకలు, ఎవరికి ఆ సంబంధం నిజమైన సంబంధమూ కాదు, అక్కడ భార్య భర్త ఇవన్నీ నిజం కావు, ఇవన్నీ ఆ సందర్భానికి నాటకంలోవి, నాటకంలోవి. ఒక ఆయన, ఏమయ్యా ఈ సుబ్బమ్మ గారు హీరోయిన్, నువ్వు హీరోవి, నువ్వు భర్తవి, ఈయన భార్యవి, ఆహా ఎంత బాగుందండి, అమ్మా సుబ్బమ్మ గారు నేను భర్తను కదా, రాండి కాఫీ దాండి అని కాఫీ తెచ్చారు. మీ చేయి తీసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాం, మా ఇంటికి తీసుకెళ్తాం మిమ్మల్ని అన్నాడు. ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్తాడట. వెంటనే ప్రేక్షకుడు తనతో పట్టుకుని, ఏమనుకున్నావు ఆవిడ నీ భార్యనా, భార్యే కదయ్యా, చిచ్చి నీ భార్య కాదు, నీ భార్య కొంపలో ఉంది, ఇక్కడ నీకు నువ్వు భర్తగా నటించు, ఆవిడ భార్యగా నటిస్తారు, మీకుంటే సంబంధం నటించడమే. ప్రపంచంలో మనం అంతా కూడా నటిస్తున్నాం. ఈ నటనలో ఎలా ఉంటామంటే, అయ్యో మా ఆయన అంటే నాకు ఎంత ప్రేమ అండి, మా అబ్బాయి అంటే ఎంత ప్రేమ అండి అని అంటాం, కానీ అదంతా నిజం కాదు, పైకి అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది గ్రహించి ఉంటాడు. ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటాయి. వర్తంతా ఇంద్రియ ప్రపంచం, దీని పేరే ఇంద్రియ ప్రపంచం. ఈ ఇంద్రియ ప్రపంచంలో ఇంద్రియములు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని తాను వేరుగా ఉంటట. అలా వేరుగా ఉండటాన్ని సన్యాసము అన్నాడు. ఇది సన్యాస యోగం. అంతేగాని సన్యాసం అంటే కాషాయ బట్టలు వేసుకుని వెళ్ళిపోతే అది సన్యాసం కాదు, అది చిన్న ప్రాక్టీసే. కానీ అంత మాత్రానికి అది ఇప్పుడు కర్మల్లో ఉన్నాము, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అని భావనతో విడిగా ఉండటం, ఇక్కడైనా అలవాటు చేసుకోవచ్చుగా, ఎక్కడికి వెళ్ళక్కర్లా, హియర్ నౌ ఈ కుటుంబ వ్యవస్థలో ఉంటూ కూడా నేను విడిగా ఉంటాను అని విడిగా ఉండవచ్చు. ఎవడు ఇందులో విమర్శ అవ్వమన్నాడు, విడిగా ఎందుకు ఉండద్దు. ఇప్పుడు చూడండి, నేను బ్యాంకులో పనిచేసి వచ్చా, ఆ బ్యాంకులో నాకు అనేక పవర్స్, మంచి కుర్చీ, నాకు ఒక రూము, దానిపైన పేరు, ఒక బయట ఒక ప్యూను, ఒక స్టూలు, ఇవన్నీ నాకు ఉండేవి. నా దగ్గరికి ఎవరన్నా మాట్లాడాలంటే ఆ ప్యూనికి చెప్పాలి, ఆ ప్యూన్ వచ్చి నాకు చెప్తాడు, ఇదంతా మామూలే. ఈ ఫైల్స్ లోపలికి వస్తాయి, మళ్ళీ నేను బయటికి పంపుతాను, బెల్లు కొడతాను, ఎవడో వస్తాడు, ఇదంతా ఇది నాదా, ఆ పాత్రదా, నాది ఎలా అవుతుందండి, నాదైతే ఇప్పుడు వెళ్ళి బల్లి కొడితే ఎవడన్నా వస్తాడా, ఎందుకు రాడు. అయ్యా అది నీది కాదమ్మా, ఆంధ్రా బ్యాంకులో నువ్వు ప్లే చేసిన పాత్రకి సంబంధించి. ప్రపంచంలో మనవి అనిపించేవన్నీ కూడా పాత్రవి. పాత్రవైనప్పుడు మనవి అని ఎందుకు అనుకోవాలి, మనవి కావు అని ఎవడు గ్రహించి వాటికి విడిగా ఉంటాడో వాడు కర్మ సన్యాసి. ఇంకెక్కడికి వెళ్ళకల, ఏమి చేయకల. బ్రహ్మణ్యాధాయ కర్మాణి, అప్పుడు కర్మలు ఎందుకు చేయాలి. బ్రహ్మణి ఆధాయ, పరబ్రహ్మమును దృష్టిలో పెట్టుకుని సర్వము పరబ్రహ్మస్వరూపమే అని గ్రహించిన వారమే, అంతా నాటకమే. నాటకంలో మన పాత్ర, అందరం కలిసి నాటకం వేస్తున్నాం అంతే. నాటకం సక్సెస్ అవ్వాలి కానీ వ్యక్తిగా నేను సక్సెస్ ఏం లేదు. పరబ్రహ్మమును దృష్టిలో పెట్టుకుని ఆధాయ, పరమాత్మ ఉపాసనగా నేను భగవంతుణ్ణి ఉపాసిస్తున్నా. ఎలా అంటే, నా భార్యతో ప్రేమగా మాట్లాడటంలో, శృంగారంలో పాల్గొనడంలో, పిల్లల్ని పెంచడంలో, డబ్బు సంపాదించడంలో, ఇల్లు కట్టడంలో, ఈ కర్మలన్నిటి ద్వారా పరమాత్మ మిమ్మల్ని సేవిస్తున్నానండి అన్న భావన ఉంటే బ్రహ్మణి ఆధాయ కర్మ. సో కర్మ చేసేటప్పుడు ఓ పరమాత్మ, ఓ గాడ్, దిస్ ఈజ్ మై వర్క్ ఈజ్ మై వర్షిప్ టు యూ, మిమ్మల్ని ఉపాసిస్తున్నానండి. ఏమండి ఉపాసించేటప్పుడు మనం ఉపవాసాలు ఉంటాం, లేదా కొండ మీదకి వెళ్తాం, లేదా ఎక్కడెక్కడో దేవాలయానికి వెళ్తాం, క్యూలో నిలబడి దేవుణ్ణి చూస్తాం. ఎందుకు ఇవన్నీ అంటే, స్వామి మీరు ఎంత ఇష్టం అంటే ఇంత కష్టపడి కూడా మిమ్మల్ని చూస్తున్నా అన్న దృష్టితో చూస్తాం. ఈ కర్మ సన్యాసి ఏం చేస్తాడంటే, నాకు వచ్చే కష్టాలు ఉన్నాయి చూశారు, అది నేను పెట్టుకునే కష్టాల కన్నా మీరు పెట్టే కష్టాలు ఇంకా శుభప్రదం, కాబట్టి ఈ కష్టాలు అనుభవించడం అన్నటువంటి రీతిగా నా ఇష్టాన్ని ప్రదర్శిస్తూ నేను ఉపాసిస్తున్నానయ్యా. అతనికి వచ్చే కష్టాలు నా ఉపాసనలో భాగం అనుకుంటాడు. నాకు నేను క్యూలో నిలబడి నానా సాగులు చదివి చచ్చి దేవుణ్ణి చూచే బదులు స్వామి ఇచ్చిన కష్టాలే నా ఆయన్ని ఉపాసించడానికి, ఆయన్ని ప్రార్థించడానికి, ఇది నా పూజ. కష్టాలు పడటం, కర్మలు చేయటం అనేది నా పూజ. పూజ కేవలం ఒక పటం దగ్గర చేయమండి, ఒక దేవాలయం చేయమండి, జీవితం అంతా చేస్తాం. అలా సర్వ సందర్భాలని పూజాభావంతో చూచామనుకోండి, బ్రహ్మణ్య ఆదాయ కర్మ అని ఆయన సన్యాసి. సంగం త్యక్త్వా కరోతి యహ, యహ ఎవడైతే కరోతి కర్మ చేస్తాడో సంగము లేకుండా, అంటే ఇది నాకు సంబంధించింది, నేను దీనికి సంబంధించిన వాడిని, ఏ వస్తువుకి మనకు సంబంధం అండి, దేహమే పోతుంది. ఏదో రోజు అది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళ తర్వాత కావచ్చు, మొత్తం మీద ఈ దేహం పోవటం ఖాయం. అంటే అన్నీ వదిలేసి వెళ్తాం, ముందరే అన్నీ వదిలేసి ఉండటం అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇవి పట్టుకున్నామంటే పోయినప్పుడు అవి నావే కనపట్టలేదే అని దుఃఖం అనుభవిస్తాడు జీవుడు, మనసు కదా. ఇప్పుడే అవి నావి కావు అంటే గొడవలేదు. అంటే ఇప్పటి నుంచి మనం ఏది ప్రాక్టీస్ చేస్తామో, దేహం పోయిన తర్వాత దుఃఖరహితులమై ఉండటానికి ఇప్పుడే ఇవి మన నావి కావు స్వామి, ఇవి నీవయ్యా అన్న భావనతో బ్రహ్మణి ఆదాయ, కష్టాలు సుఖాలు అంతా నీవయ్యా నావి కావు అన్న భావనతో సంగము త్యక్త్వా ఎవడైతే కర్మ చేస్తూ ఉంటాడో లిప్యసే నస పాపేనా, అసలు కర్మ దోషమే అతను అంటదు, కర్మబంధమే ఉండదు. పద్మపత్రమివ అంబస అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట, వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్, పద్మపత్రమివ అంబస. పద్మపత్రం అంటే ఏంటి, తామర పువ్వు ఉంటుంది, పువ్వు ఆ పత్రం ఉంటుంది, ఆకు తామరాకు, ఇది ఆ పుష్పం. ఆ పుష్పం మీద నీళ్లు పోసాం అనుకోండి, నీళ్లు పడ్డాయి అనుకోండి, ఆ పుష్పం యొక్క రెక్క మీద బొట్లు ఉంటాయి కానీ లోపలికి వెళ్ళవు, చచ్చినాయిలో అది పైన ఉంటాయి, ఆ బొట్లు పైన ఉంటాయి, అది పీల్చదు. నువ్వు ఎలా ఉండాలి, ఆ పద్మ పత్రములాగా ఈ ప్రాపంచిక విషయాలు నీ పై పైన ఉండాలి కానీ లోపలికి వెళ్ళకూడదు. నువ్వు లోపలికి పంపితే బద్ధుడివి, బయటే అట్టే పెడితే అప్పుడేమవుతుంది, నీవు సన్యాసించినట్టే, బయటవి బయటే అట్టే పెట్టాలి అంతే. లిప్యసే నస పాపేభ్య పద్మపత్రం ఇవ అంబస, దానికి ఉన్న జ్ఞానం మనం కూడా తెచ్చుకుని బయట వస్తువులు లోనికి రాకుండా బయటే ఉంచడం అభ్యసించవయ్యా, అది కర్మ సన్యాసం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అయ్యా యోగి అంటే కర్మయోగి, కర్మలు చేస్తాడు, వంట అమ్మగారు అయితే వంట చేస్తుంది, పిల్లలకి డ్రెస్ చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది, భర్తకి సేవ చేస్తుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. అలాగే అయ్యగారు అయితే చక్కగా కష్టపడతారు, ఎక్కడికో ఏదేదో వాళ్ళని పెట్టినాడు వేణు, ఏదో కొంచెం డబ్బులు సంపాదించి ఏదో పిల్లల కోసం భార్య కోసం వారు తిప్పలు పడతారు. లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో బాధపడతారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ కార్యక్రమం. మనందరం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ ఆశయం ఏమి ఉండాలి, లక్ష్యం ఏమి ఉండాలి. యోగి కర్మ సన్యాస యోగి ఎలా చేస్తాడంటే, కాయేనా దేహంతోనూ, మనస మనస్సుతోనూ, బుద్ధ్యా బుద్ధితోనూ, ఇంద్రియములతోనూ. ఎవడైనా కర్మ నాలుగు రకాలుగా చేస్తాడు, ఇంద్రియాలతోనే చేస్తాడు, మనస్సుతో అన్న చేస్తాడు, బుద్ధితో అన్న చేస్తాడు, లేకపోతే దేహంతోనే చేస్తాడు. ఇవన్నిటితో కూడా కేవలం ఇంద్రియైరపి యోగినః, ఎవరు సన్యాస యోగి, కర్మ కుర్వంతి కర్మ చేస్తాడు, సంగం చెక్త్వా ఆత్మశుద్ధయే, నేను చేస్తున్న ఈ కర్మ నా మనస్సును పరిశుద్ధపరచునుగాక, నా మనస్సు నిర్మలమగుగాక, విస్తారమగుగాక, నా మనస్సు నా బుద్ధి నిర్మలం అవడానికి ఈ కర్మలు చేస్తున్నానండి అని భావన చేస్తాడు. కానీ వీళ్ళు నా వాళ్ళు కాబట్టి చేస్తున్నాను, వాళ్ళు నా వాళ్ళు కాదు కాబట్టి చేయను, ఈ భావంతో చేయడు. నేను చెయ్యటం వల్ల కర్మ నా బుద్ధి శుద్ధమగుగా. మానవ జన్మకి ఎందుకు వచ్చాం? దోషభూరితమైన బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ. ది ఇహైవ నరక వ్యాధే చికిత్సాం నా కరోతి యహ. ప్రపంచం ఒక హాస్పిటల్ లాంటిదట. రామకృష్ణ పరమహంస చెప్తారు, ప్రపంచం హాస్పిటల్ లాంటిది. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు? ఏవో దెబ్బలు తగిలే అవి ఇవి వెళ్ళాడు, చికిత్స కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఒక బెడ్లో పడుకోబెట్టారు, పెట్టి ఇంజెక్షన్లు పడుతున్నారు. ఆగండి అన్నాడు. ఆ పక్క వాళ్ళని చూశాడు, ఇదేంటండి ఆ తలకాయ అట్లా చుట్టూ పెట్టారు, ఈయనేంటి సన్నగా ఉన్నాడు, ఆయనకేమో ట్యూబులు పెట్టారండి, ఈయనకేమో టెంపరేచర్ చూస్తున్నారండి, ఇదేమిటి అసలు? అంటే ఆ మంతసాని గారు చెప్పారట, అయ్యా వాళ్ళందరికీ అనారోగ్యం కాబట్టి హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, నువ్వు ఎందుకు వచ్చావు? నీ జబ్బు కోసం వచ్చావు, నీ జబ్బు కోసం ట్రీట్ చేయించుకుని వెళ్ళవయ్యా, వాళ్ళ గురించి నీకెందుకయా అంట. అలాగే ఈ ప్రపంచం అనేటువంటి హాస్పిటల్కి మనము అనేక బుద్ధి అపరిశుద్ధ స్థితిలో ఉంది, మూర్ఖ్య స్థితిలో ఉంది, మూర్ఖత్వం ఉంది లోపల. అవగాహన చేసుకోలేని శక్తి, అవగాహన శక్తి వృద్ధి కావాలి, మూర్ఖత్వం తొలగాలి, హృదయం నిర్మలం కావాలి, సర్వే సర్వత్రా పరమాత్మ తత్వాన్ని దర్శించాలి. ఈ ఆశయంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కర్మలు తెలివిగలవాడు ఎందుకు చేస్తాడు? నా బుద్ధి నిర్మలమై సునిశ్చితమై హృదయము ద్రవించి సర్వే సర్వత్రా వేయించేసిన పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి, అందుకు నా బుద్ధి నాకు సహకరించుగాక అనే ఉద్దేశంతో చేస్తాడు. అందుకని కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి యోగినః, ఎవరు యోగి, కర్మ కుర్వంతి, కర్మ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, సంగము వదిలిపెట్టినవాడై ఆత్మశుద్ధి కొరకు చేస్తాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల అంటారు చూడండి. ఆత్మశుద్ధి కోసం కర్మలు చేయాలి. అందుకని ప్రపంచంలో ఏదో పొందాలనో ఎవరినో ఉద్ధరించాలనో ఎవరినెవరు ఉద్ధరించలేరండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, మన భ్రమ. మనం కర్మలు చేయగలం. కర్మలు చేయటం ద్వారా మన బుద్ధి నిర్మలము అవ్వాలి, హెల్దీ అవ్వాలి. అనారోగ్యంగా ఉంది మనస్సు, వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పట్టడం, కోపం, ఆవేశం, తప్పులు పట్టుకోవడం, ఇటువంటి బుద్ధిలో అనేక దుర్లక్షణాలు ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి ఇక్కడికి వచ్చాం మానవ జన్మకి. యుక్త, ఇప్పుడు యుక్తుడు అయుక్తుడు, యుక్తుడు అంటే తెలివిగలవాడు అని అర్థం అండి, లేక కర్మయోగి అనండి, లేక సన్యాస యోగి అంటే యోగి అయినవాడు, యోగి కానివాడు. కర్మలు ఎందుకు చేయాలో అర్థం చేసుకున్నవాడిని, ఆ ఉద్దేశంతో చేసేవాడిని మనం ఏమంటాం? యుక్తుడు అంటాం, ఉపాయం తెలిసినవాడు. అయుక్తుడు అంటే కర్మ రహస్యం ఏంటి, వాటిని ఎలా ఉపయోగించు. కర్మలు అందరం చేస్తాం, కర్మలు చెయ్యటం అనేది నేను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో క్లారిటీ లేదండి. అందుకని యుక్త తెలియగలవాడు, యుక్తుడు అయుక్తుడు ఇద్దరిని తీసుకొచ్చారు కృష్ణ పరమాత్మ. యుక్తుడు ఏం చేస్తున్నాడంటే కర్మఫలం త్యక్త్వా, కర్మఫలాన్ని ప్రపంచానికి వదిలేస్తున్నాడు, లేక పరమాత్మకు వదిలేస్తున్నాడు. కర్మఫలం ఏమైంది, నాకు సంబంధం లేదండి. కర్మలు చెయ్యటం వల్ల నా బుద్ధి నిర్మలం కావాలండి, నా హృదయం హెల్దీ కావాలి, ఆరోగ్యవంతం కావాలి. అది అప్పుడు స్వామి ఏం చేస్తారు కాబట్టి. అంతేగాని కర్మఫలాలు నాకేం వచ్చే కాదు, అది ప్రపంచానికి సంబంధించింది. ఏదైనా చేస్తే అది ప్రపంచాన్ని ఉపయోగించవచ్చు, లెట్ ఇట్ బీ ఆర్ నాట్ బీ, ఐఎమ్ నాట్ బాదర్డ్. కర్మఫలాన్ని ప్రపంచానికి ఇచ్చేసి లేక పరమాత్మకి ఇచ్చేసి శాంతిం ఆప్నోతి నైష్టికీం, అన్డిస్టర్బ్డ్ పీస్ అనుభవిస్తున్నాడు. అంతేగాని కర్మ చేశాను మరి నాకేం వచ్చింది, ఇవన్నీ పెట్టుకోవట్లా. కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పించి శాంతుడై ప్రశాంతంగా రోజులు గడుపుతున్నాడు. ఎవరు? తెలివిలోడు, యుక్తుడు. కర్మ యొక్క ఉద్దేశమేమో తెలిసినవాడు, సన్యాసము కర్మ సన్యాసము అనే తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు. ఇది అర్థం చేసుకుని చేయాలన్నమాట. కర్మఫలం చెక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం యుక్త, యుక్తుడు కర్మఫలాన్ని పరమశివుడికి సమర్పణ చేసేసి ప్రశాంతంగా రోజులు గడుపుతున్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు ప్రేమలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఏది పని చేసినా స్వామి ఈ రూపంగా, కొడుకు రూపంగా ఉన్న మీకు సేవ చేస్తున్నాను, భార్య రూపంగా ఉన్న మీకు సేవ చేస్తున్నాను, పక్కవాళ్ళ రూపంగా, స్నేహితుల రూపంగా ఇంకో పని మీకు చేస్తున్నాను, ఇది నా సేవ, దిస్ ఈజ్ మై సర్వీస్, మీకు సమర్పిస్తున్నాను. భగవద్గీత చెప్పుకోవటం అనే కర్మ మీకు సమర్పించేస్తున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ భావంతో చేస్తారు. అయుక్త తెలివి తక్కువవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకంటే యుక్తుడు అయుక్తుడు రెండు చెప్తున్నాడు. కామకారేణ ప్రపంచంలో ఏదో పొందాలి, ఏదో కావాలి, వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండకూడదు, ఈ గొడవలో పడిపోయి ప్రపంచంలో ఇతని కోరికలు ఉండటం వల్ల కామకారేణ ఫలేసక్తో కర్మఫలం పట్ల ఒక ఆసక్తత డెవలప్ చేసుకుని, ఒక అటాచ్మెంట్ డెవలప్ చేసుకుని నిబద్ధతే బంధం పొందుతున్నాడు. సో యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి. అయుక్త తెలివి తక్కువడు ఏం చేస్తున్నాడు? కామకారేణ ఏదో పొందాలనేటువంటి తాపత్రయంతో, ప్రపంచంలో ఏదో పొందాలనే తాపత్రయంతో కర్మలు చేస్తూ స్వామికి సమర్పించకుండా నేనేదో పొందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఫలేసక్తో కర్మఫలితం మీద ఒక సక్తత ఏర్పరచుకుని నిబద్ధతే కర్మబంధాలు పొందుతున్నాడు. కర్మ వల్ల మనం మోక్షం సంపాదించవలసింది పోయి బంధం వస్తుంది. ఎందుకని? ఆయన పరమాత్మకు సమర్పణ చేసి కర్మఫలితాన్ని పరమాత్మకి ఇచ్చేసి శాంతంగా ఉంటున్నాడు. అయుక్తుడు తెలివి తక్కువవాడు కామకారేణ ప్రపంచంలో ఏదో పొందారు, ఇంకా పొందాలి, ఇంతే పొందాను, వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు అలా ఉండాలి అని ప్రాపంచికమైన దృశ్యంలో ఏదేదో భావన చేస్తూ, ఏదేదో అనుకుంటూ, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఫలేసక్తో కర్మఫలం పట్ల సక్తత కలిగి బంధం పొందుతున్నాడు. నిబద్ధతే. సో తెలియదు, మనం తెలియగలవాడు కావాలి కానండి, తెలియదొక్కవాడు కాకూడదు. కర్మని పరమాత్మకు సమర్పించి ఎప్పుడూ శాంతంగా ఉండాలి. అంతేగాని ఊరికి అరవడం, కోపము, ఆవేశము ఇవన్నీ వీటి కామకారేణ మన కర్మలు బంధిస్తాయండి. తెలివి తక్కువగా కర్మలు చేస్తే ఆ కర్మలు మనం బంధిస్తాయి, తెలివిగా చేస్తే అవి పరమాత్మకు సమర్పిస్తే ఆయన మనకు మోక్షాన్ని ప్రసాదిస్తారండి. ఇది కర్మలు ఎడిదిరిగి చేస్తామండి, చేయకుండా ఉండలే ఉండే శక్తి మనకు లేదు. ఎందుకంటే దేహం ఇచ్చిన వాడు ఊరుకుంటాడా అండి, మంచి చేయించుకుంటాడండి. కర్మలు లే చేయకుండా ఎవడు ఉండలేడు. సన్యాసి అయినా సరే కర్మలు ఉన్నాయి, లేకపోతే వానప్రస్థుల్లో కూడా కర్మలు ఉన్నాయి, గృహస్థుల్లో కర్మలు ఉన్నాయి. ప్రతివాడు బ్రహ్మచారికి మాత్రం అందరికీ నియమాలు చెప్పారు కదండి. గృహస్థ అమ్మగారు గృహస్థురాలైతే ఇగో ఇవి ధర్మాలు, గృహస్థుడైతే ఇవి ధర్మాలు, వానప్రస్థుడైతే ఇవి ధర్మాలు, పెద్ద పెద్ద ధర్మాలు కట్టలు కట్టలు చెప్పారు. కనుక ఎక్కడున్నా సరే కర్మ నియమాలు అనుసరించక తప్పదు. అది తప్పించుకునే శక్తి మనకు లేదు. తిరిగి కర్మ చేస్తామండి. కర్మ తెలివిగల వాడు ఏం చేస్తామా, తెలివి తక్కువవాడు ఏం చేస్తామా? తెలివిగల వాడు అయితే ఆ కర్మ ఫలితాన్ని స్వామికి సమర్పించి శాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. తెలివి తక్కువలో అయితే ఏం చేస్తాం, ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి ప్రపంచంలో ఏదో పొందాలి, ఏదో అది కావాలి, ఇది ఉండాలి, అట్లా పోవాలి, ఇట్లా ఉండాలి, ఈ భావనలంతా ఆవేశంగా పెట్టుకుని ఆ కర్మ ఫలితం పట్ల అటాచ్మెంట్ పెట్టుకుని బంధాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకని వశీ అన్నాడు కర్మయోగి లేక సన్యాసి. కర్మ సన్యాసి, ఆ కర్మ ఫలితాన్ని సన్యాసించిన వాడు, ఈ వశి అంటే వశం చేసుకున్నవాడు, అంటే ఈ సందర్భాలు జీవితం అనేటువంటి సంఘటనను తన వశంలో ఉంచుకున్నవాడు వశి అన్నారు. ఆయన గురించి చెప్తుండే సర్వకర్మాణి మనసా సన్యస్యా, ఇందాక చెప్పిన ఐడియానే ఆ యుక్తుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ చెప్పుకొస్తున్నారు. ఇంకో ఐడియా, సర్వకర్మములు చేస్తున్న అన్ని పనులు కూడా మనస్సుతో, సర్వకర్మాణి మనసా సన్యస్త, మనస్సుతో కర్మలు చెల్లించడం సన్యాసం. అంతేకాని బట్టలు వేసుకుని ఎక్కడికో వెళ్ళటం సన్యాసం కాదు. సర్వకర్మాణి అది సాధన కావచ్చు, అంతేగాని అది సన్యాసం కాదు. దట్ ఈజ్ నాట్ ది మెచ్యూరిటీ ఆఫ్ సన్యాసం. గృహస్థులు కూడా మెచ్యూరిటీ ఆఫ్ సన్యాసం సంపాదించవచ్చు. సర్వకర్మాణి సర్వకర్మలు మనసా సన్యస్త, మనస్సుతో వదులుతాడు. మనస్సుతో బయటికి పెట్టుకుంటాడు కానీ లోపల పెట్టుకోడు ఏమి, ఈ మమకారాలు అహంకారాలు నాకు సంబంధించినవి, నేను ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండకూడదు, ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోడు. మనసా సన్యస్య అస్తే సుఖం వసి, ఈ మనస్సును వశం చేసుకుని సుఖం సుఖంగా ఉంటాడు. ఎక్కడుంటాడు? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఈ దేహి వశుడు, వశము చేసుకున్న వశి అయిన దేహి, అంటే తన వశము చేసుకున్నటువంటి దేహి ఈ సందర్భాలని జగత్ని జీవితాన్ని తన వశంలో పెట్టుకున్నటువంటి దేహి సర్వకర్మలు మనస్సుతో సన్యసించి వదిలిపెట్టిన వాడే ఈ నవద్వారపురమైనటువంటి దేహంలో నైవ కుర్వన్ నా కారయన్, ఏది చెయ్యని వాడై ఏది దేనికి కారణం కానివాడై వేరుగా ఉంటాడు. ఎవరు? తెలియగలవాడు, యుక్తుడు, వశం తన వశంలోకి తెచ్చుకున్నవాడు. మన వశంలోకి ఇది రావాలి కానీ, దేహం మన వశంలో ఉండాలా, దేహం వశంలో మనం ఉండాలా? దేహం మనం తెచ్చుకున్నాం, ఇది మనం కర్మల ద్వారా తెచ్చుకున్న వస్తువు, బాహుబలిదామని తెచ్చుకున్న వస్తువు, ఇది మన వశం అయి ఉండాలి కదా. అతి కష్టం మీద ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఒక స్కూటర్ కొన్నా, స్కూటర్ నా కంట్రోల్ ఉండాలా, స్కూటర్ కంట్రోల్లో నేను ఉండాలా? అది నా వస్తువు, దేహం కూడా నా వస్తువు. ఎవరైతే మనస్సుతో ఈ యుక్తుడు, కర్మ సన్యాస యుక్తుడు అనమాట అండి, మనస్సుతో సర్వకర్మలు సర్వకర్మాణి మనస సన్యస్య, మనస్సుతో సర్వకర్మలు సన్యసించిన వాడే అస్తే సుఖం, సుఖంగా ఉంటట. ఎక్కడ? హాయిగా ఉంటట ఈ శరీరంలో. కర్మలు కర్మఫలాలు లోపలికి తెచ్చుకుని కంపు కంపు చేసుకుంటున్నాం లోపల. ఈ కర్మ సన్యాస యోగి ఏం చేస్తాడు? అన్ని మనస్సుతో వదిలిపెడతాడు, బా చేతులతో చేస్తాడు. చేతులు నావి కానీ చేతలు నావి కావు అని గ్రహించినవాడే హాయిగా అన్నిటినీ మనస్సుతో వదిలిపెట్టినవాడే నాకు సంబంధించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు, నేను దేనికి సంబంధించిన వాణ్ణి కాదు అని సర్వము తన బుద్ధి యొక్క వశంలో ఉంచుకుని మనస్సుతో అన్నీ కూడా సన్యసించిన వాడే ఈ నవద్వార పురా 9 రంధ్రాలు కలిగినటువంటి ఈ శరీరంలో ఈ దేహి, అటువంటి దేహి యుక్తుడైన దేహి, నైవ కుర్వన్ నా కారయన్, నేను దేనికి కారణం కాదు, నేను ఏమీ చేయటం లేదు అని అన్న భావనలో ఉంటాడు. అంటే నే చేస్తున్నానో నే చేస్తున్నానో ఉండదు, నేను దేనికి కారణం కాదు, నేను ఐఎమ్ ఆల్వేస్ సెపరేట్, నేను వేరై ఉన్నాను, ఈ సందర్భాలన్నిటికీ వేరై ఉన్నాను, ఐఆమ్ సెపరేట్. ఇప్పుడు ఒక కళ వచ్చిందండి, కళ వచ్చి ఎవరో కనిపించారు. ఇప్పుడు కళ వచ్చి కళ అనుభవిస్తున్నవాడు ఒకడు, ఆ కళ అనుభవిస్తున్నవాడు చూస్తున్న వాడికి కనబడుతున్న మనిషి ఇంకోడు, అసలు కళ ఎవరిదో అతను ఇంకోడు, కళ ఎవరిదో అది నేను. అంతేకాని కళలోని ఒక వస్తువు కాదు, అలాగే ఈ జగత్ అంతా కళ లాంటిది, దీనికి వేరుగా ఉన్నాను అని ఏ కర్మలతో దేంతో సంబంధం పెట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ప్రతి వస్తువుతో అటు పాజిటివ్గానో ఇటు నెగిటివ్గానో సంబంధం పెట్టుకుని ఈ కర్మల బద్ధులం అవుతున్నాం. స్వామి ఏమంటున్నారు, నవద్వార పురమైనటువంటి దేహంలో దేనికి నువ్వు కారణం కావద్దు, దేనికి నువ్వు కర్తవు కావద్దు, హాయిగా ఉండవయ్యా. సర్వకర్మలు సర్వ వ్యవహారాలు సర్వ సంబంధాలు సర్వ అనుబంధాలు అన్ని ప్రపంచానికే వదిలేసి నువ్వు హాయిగా నీ శరీరంలో ఉంటా నేర్చుకోవా. అది సర్వకర్మాణి మనస సన్యస్య అస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి. ఈ నవద్వార పురంలో అయినటువంటి దేహంలో ఆ దేహి ఉంటాట. నైవ కుర్వన్ నా కారయం, దేనికి నేను చేస్తున్నాను, చేస్తున్నవాడుగా ఉండడు, వాటికి అతీతంగా ఉంటాడు, దేనికి కారణంగా ఉండడు, అతీతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. అలా హాయిగా ఉండటం నేర్చుకో, కర్మలు చేస్తూ చెయ్యని వాడివై ఉండటం నేర్చుకోవయ్యా. అయితే ఈ జీవుడు నేనేం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను అని వారితో సంబంధం పెట్టుకుంటున్నాడు. అలా సంబంధం పెట్టుకుంటున్నది పరమాత్మ నిన్ను నటించమన్నాడు నాటకంలో. ఒక డైరెక్టర్ గారు నటించమన్నాడు, నిజంగా ఆ ఫీలింగ్ నేను ఫీల్ అవ్వమన్నాడా, ఆయన ఫీల్ అవ్వమన్నా, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఒక ఐడియా చెప్తున్నారు ఇక్కడ, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభువు. ప్రభువు పరమాత్మ, ఉరే నేను దీన్ని కర్తను అనుకోరా, నువ్వు కర్మ చెయ్యరా అని ఆయనే నియమించరా, నేను కర్మకు కర్తను, ఇదంతా నేనే చేస్తున్నాను అని జీవుడు తెలియక అనుకుంటున్నాడు. కానీ పరమాత్మ అనుకోమల్లా, అనుకోకుండా చెయ్యి. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభువు. పరమాత్మ ఈ కర్మకి సంబంధించిన వాడిని అని అనుకోమల్లా, మరి ఎందుకు అనుకుంటున్నాం మనం? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. జ్ఞానం ఉంది లోపల, ఈ ప్రపంచములకు వేరైన వస్తువుని, ఈ కర్మలకు వేరైన వస్తువుని, ఈ దేహంలో ఈ సర్వ విశేషాలకు, సంబంధాలకు, వ్యవహారాలకు అన్నిటికీ ఆవల విడిగా ఉన్నాను, వీటి చే దృశించబడే వస్తువుని కాదు అని ప్రతివాడికి తెలుసు. ఇదే జ్ఞానం అంటే, వీటికి విడిగా ఉండటం. ఈ ప్రపంచంలో ఉంటూ బీయింగ్ ఇన్ ద వరల్డ్ అవే ఫ్రమ్ ది వరల్డ్, హెడ్ ఇన్ ద వరల్డ్, హ్యాండ్స్ ఇన్ ద వరల్డ్, హెడ్ ఇన్ ద ఫారెస్ట్. ప్రపంచంలో ఉండాలి, ప్రపంచానికి అతీతమై ఉండాలి. అలా ఉండొచ్చు, జ్ఞాని అలా ఉంటాడు. ప్రతివాడు జ్ఞానే, జ్ఞానం లేనివాడంటూ లేడు. ప్రతివాడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానానందమయ స్వరూపుడు. మరి అయితే ఎందుకు ఈ కర్మలతో సంబంధం పెట్టుకుంటున్నాడు? నా వస్తువులు నేను ఇది చేశాను, వాళ్ళది చేశారు, నేను ఇటువంటి వాడిని అని ఎందుకు అనుకుంటున్నాడు? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, ఇతనిలో ఉండేటువంటి జ్ఞానము అజ్ఞానము చేత ఆవరించబట్టం చేత తేన ముక్ష్యంతి జంతవ, మోహం పొందుతున్నాడు. జీవులు మోహం పొందుతున్నారే తప్పితే నువ్వు కర్తృత్వం నువ్వు వహించరా అని పరమాత్మ రాయలా, బ్రహ్మదేవుడు రాసింది కాదు, ఎవడికి వాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? జ్ఞాని నీ అజ్ఞానం వల్ల నువ్వు నేను దీనికి కర్తను అనుకుంటున్నావు. జ్ఞాని ఏం చేస్తున్నాడు? నేను దేనికి కర్త కాదు అని విడిగా ఉంటున్నాడు. అన్ని పనులు చేస్తూ, వైల్ డూయింగ్, అన్ని పనులు కార్యక్రమాల్లో పాల్గొంటూ విడిగా ఉంటున్నాడు. నువ్వు కూడా ఒక హౌస్ వైఫ్గా వంట చేస్తూ, భర్త సేవ చేస్తూ, పిల్లల సేవ చేస్తూ, అలాగే ఒక ఆయన తన ఉద్యోగం చేస్తూ, పిల్లలకి, భార్యకి, కుటుంబానికి సేవ చేస్తూ, నేను దేనికి కర్తని కాదు, నేను విడిగా ఉన్నాను, వీటిలో మధ్యలో నేను వెళ్ళిపోవటం లేదు అని అనుకోవడానికి ఏముందండి? జ్ఞాన దృష్టితో అనుకోవచ్చు. అయితే అలా ఏమరిచాడనమాట. ఇప్పుడు ఆ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానము ఆ జ్ఞానమును ఆవరించడం చేత ముఖ్యంతి జంతవ, జీవులు మోహం పొంది కర్తృత్వం అనుభవిస్తున్నారే కానీ అసలు కర్తృత్వం అనుభవించవలసిన అవసరమే లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? జ్ఞానేన తు తదా జ్ఞానం ఏషాం నాశితమాత్మనః, జ్ఞానం సంపాదించి, ఆత్మజ్ఞానం సంపాదించి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఎవడైతే ఏషాం జ్ఞానేన తు తద్ అజ్ఞానం, జ్ఞానంతో ఆ అజ్ఞానాన్ని నాశనమాత్మనః, మనస్సులోంచి అజ్ఞానాన్ని తొలగించుకుంటాడో, దేంతో? జ్ఞాన ఖడ్గంతో. జ్ఞానముతో అజ్ఞానాన్ని ఎవడైతే తొలగించుకుంటాడో తేషాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అటువంటి వాళ్ళు జ్ఞానం తెచ్చుకుని అజ్ఞానం తొలగిస్తే ఆ ఆత్మతత్వం స్వయంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు చూడండి, అంటే మనకు అజ్ఞానం తొలగితే చాలు జ్ఞానాన్ని ప్రకాశించడానికి, మనం ఏం చేయక్కల, దాని అంతరదే తెలిసిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి, తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశేతి తత్పరం. తత్పరమైనటువంటి జ్ఞానం అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి, ఈ ప్రపంచానికి ఆవలు ఉన్న మన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం ప్రతివాళ్ళలో ప్రకాశిస్తోంది, కానీ అజ్ఞానం ఆవరించింది. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్పారు స్వామి. ఆదిత్యవత్, ఆకాశంలో అండి మేఘాలు దట్టంగా పట్టుకున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మేఘాలు దట్టంగా పట్టుకున్నాయి. అప్పుడు సూర్యరశ్మి ఎంజాయ్ చేయగలమా? ఎందుకని ఎంజాయ్ చేయలేదు? మేఘాలు దట్టంగా పట్టున్నాయి కాబట్టి. ఇప్పుడు మనం అజ్ఞానము అనే మేఘాలను, మన ఆత్మజ్ఞానము అనే సూర్యుడిని కప్పి ఉంచుతున్నాయి. ఇప్పుడు ఆ జ్ఞానంతో ఈ మేఘాన్ని తొలగించామనుకోండి, అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు, మేఘాలు తొలగిస్తే చాలు సూర్యుడు ప్రకాశం మనం ఆస్వాదించవచ్చు. అలాగే మనలో జ్ఞాన సూర్యుడు వెలుగుతున్నాడు, అజ్ఞానం అనే మేఘం దాన్ని ఆవరించి ఉంది. అజ్ఞానాన్ని తొలగించుకున్నామా, ఇక జ్ఞాన సూర్యుడిని మనం దేకర్లా. ప్రతి వాడిలోనూ ఆత్మ అనే జ్యోతి వెలుగుతోంది కదండి. రోజు ఇక్కడ మనం జ్యోతి